టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఏడాది కలిసి రాలేదా? ప్రభుత్వానికి వరుసగా ఎదురుదెబ్బలే తగిలాయా? పాలనాపరమైన నిర్ణయాలు క్షేత్రస్థాయిలో బెడిసికొట్టాయా? స్వయంకృతాపరాధంతో బీజేపీని బలమైన ప్రత్యర్థిగా తయారు చేసుకున్నారా? దెబ్బల మీద దెబ్బలు తింటున్న తెలంగాణ సర్కారుపై ఇయర్ ఎండింగ్ రౌండ్ అప్.
టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి ప్రభుత్వం నెరవేర్చలేదు. చాలా హామీలపై కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదు. అతి కీలకమైన డబుల్ బెడ్రూమ్, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, గొర్రెల పంపిణీ, ఉద్యోగ ప్రకటనలు వంటి హామీలను కేసీఆర్ నెరవేర్చలేకపోయారు. మరోవైపు ఈ ఏడాది వర్షాలతో రైతాంగం నష్టపోతే ఆదుకునే ప్రయత్నం చేయలేదు. హైదరాబాద్ లో వరదలు వస్తే ఒక్క కాలనీలోనూ పర్యటించలేదు. పైగా వరద సాయంపై నగరవాసుల ఆగ్రహాన్ని తట్టుకోలేకపోయారు. 10,000 సహాయం ఇస్తామని చెప్పినప్పటికీ వాటిని సగానికి పైగా గులాబీ లీడర్లే దోచేశారని నగరవాసులు గ్రహించారు. అందుకే బీజేపీని ఎదుర్కొనేందుకు ముందుగానే జెహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించినప్పటికీ హైదరాబాదీలు తమ కోపాన్ని ఓట్లతో చూపించారు.
విశ్వాసం కలిగించడానికి 2018 శాసనసభ ఎన్నికల్లో భృతి ఇస్తానని చెప్పాడు, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. నెలకి 3,016 రూపాయలు ఇస్తానన్నాడు. ఇవాళ దాదాపు 1.5-2 సంవత్సరాలు కావస్తుంది, ఏమైందో తెలియదు. ఇక రెండవది, రైతాంగానికి ఇచ్చినటువంటి హామీ గతంలో ఇచ్చాడు, మొన్న ఇచ్చాడు. మొన్న ఇచ్చినటువంటి ఇది ఇవాళటి వరకు 100,000 రూపాయల దాన్ని నేను రద్దు చేస్తానని చెప్పాడు, ఇవాళటి వరకు రద్దు కాల.
అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ధరణి పోర్టల్ అంటూ చేసిన హడావిడి చివరకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకుండానే పడుతూ లేస్తూ నడుస్తోంది. 100 రోజులకు పైగా రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం జరిగింది. భూములను అమ్మి శుభకార్యాలు చేసుకుందామనుకున్న వారి ఆగ్రహాన్ని కూడా కేసీఆర్ చవి చూశారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను ధరణికి అప్పగించినా వ్యవసాయేతర భూములపై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొత్త విధానమంటూ నానాయాగి చేసి చివరికి పాత పద్ధతిలోనే పనికానిచ్చేస్తున్నారు. పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటున్న కీ ఆఫీసర్ వ్యవహార శైలి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. క్షేత్రస్థాయిలోనూ పాలన ఏమాత్రం బాగోలేదు. అధికారుల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పది నెలలుగా కరోనా దెబ్బ రాష్ట్రంపై బాగానే పడింది. ఆదాయానికి భారీగా గండిపడింది. కరోనా విషయంలో కేసీఆర్ మొదటి 2-3 నెలలు చూపించిన ఉత్సాహం తర్వాత చూపించలేకపోయారు. కరోనాతో జనాలు ఇబ్బందులు పడుతుంటే కనీసం ఆదుకోలేకపోయారు. అదే సమయంలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అంటూ జనాలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఇలా హామీలు నెరవేర్చలేక తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు సరిగ్గా అమలు కాక ప్రభుత్వం ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మొదటి ప్రభుత్వంలో ఉన్నంత నీట్ గా రెండో ప్రభుత్వంలో ఉండలేకపోతున్నారు. భూ కబ్జాలు, సెటిల్మెంట్లలో తలదూరుస్తున్నారు. వాళ్లు వాడుతున్న భాష కూడా వివాదాస్పదమవుతోంది. మంత్రుల వ్యవహార శైలి కేసీఆర్ ను ఇరకాటంలో పడేస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితిని ఏడాది టీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు పార్టీ ఎదుర్కొంది. శత్రువులను లేకుండా చేసుకునే గులాబీ బాస్కు కొరకరాని కొయ్యలా బీజేపీ జెట్ స్పీడ్ లో దూసుకువచ్చింది. బీజేపీ ఈ స్థాయిలో స్పీడప్ కావడానికి దుబ్బాక ఎన్నికలే కారణం. బీజేపీకి ఆ స్థాయిలో బూస్టప్ ఇచ్చింది కూడా టీఆర్ఎస్ పార్టీనే. గతంలో ఎప్పుడూ లేనంతగా ఆ పార్టీకి హైప్ ఇచ్చి చివరికి చేజేతులా దుబ్బాకను కోల్పోయింది. అదే ఉత్సాహంతో జెహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటింది. అటు పాలన, ఇటు పార్టీ, రెండు ఈ ఏడాది గాడి తప్పినట్టు కనిపిస్తోంది. తప్పొప్పులను సరిదిద్దుకునేందుకు మరో కొత్త సంవత్సరం కొత్తగా స్వాగతం పలుకుతోంది. బాగా పనిచేస్తే మళ్లీ దీవిస్తారు. వాస్తవ పరిస్థితులను గమనించకపోతే గులాబీ పార్టీ పరిస్థితి అంతే సంగతులు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సహా పలు మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీగా మెరుగైన ప్రదర్శన చేయడం టీఆర్ఎస్ కు తప్పనిసరిగా మారింది. అలాగే వచ్చి 6 నెలల్లో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కూడా పార్టీకి ప్రతిష్టాత్మకం కానున్నాయి. ప్రజల మన్నలను పొందటానికి ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. మరి సీఎం కేసీఆర్ ఏం చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది.
కాంగ్రెస్ కు ఈ ఏడాది కూడా కలిసి రాలేదు. పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ ఓటమి తప్పలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం హస్తం పార్టీకి చేదు జ్ఞాపకాలే మిగిలాయి. 2020లో కాంగ్రెస్ పార్టీ జర్నీని ఓసారి రివైండ్ చేసుకుందాం.
ఏటా క్యాలెండర్లు మారుతున్నాయి, కానీ హస్తం పార్టీ హస్తవాసి మాత్రం మారడం లేదు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తెలంగాణలోనూ కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారుతోంది. అధికార పార్టీకి కనీసం పోటీ ఇవ్వలేక చతికిలబడుతోంది. నేతలను కాపాడుకోలేక నిస్సహాయంగా మారుతోంది. బీజేపీ దూకుడుతో హస్తం పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతోంది. వరుసగా జరుగుతున్న ఎన్నికలు, వస్తున్న ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతున్నాయి. గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీలను గెలిచింది. బీజేపీ 4 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ ను వెనక్కి నెట్టింది. అప్పటి నుంచి తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు బలపడుతోంది. కాంగ్రెస్ మాత్రం బలహీనమవుతోంది. పరాజయాల నుంచి బయటపడలేకపోతోంది. ఓటముల భారంతోనే హస్తం పార్టీ 2020లోకి అడుగు పెట్టింది. కానీ 2019లో మాదిరిగానే ఈ ఏడాది కూడా కలిసి రాలేదు. తిరిగి పుంజుకుంటామన్న ధీమాను ప్రదర్శించిన ఫలితాల్లో మాత్రం వెనకబడిపోయింది. ఏడాది ఆరంభంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని పదే పదే చెప్పే కాంగ్రెస్ మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ముఖ్య నేతల నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలను సైతం నిలబెట్టుకోలేకపోయింది. టీఆర్ఎస్ వ్యూహాలకు ధీటైన సమాధానం చెప్పలేక గెలవాల్సిన మున్సిపాలిటీలను కూడా చేజార్చుకుంది. అలా మున్సిపల్ ఎలక్షన్స్ లో ఓటమితో 2020లో కాంగ్రెస్ జర్నీ మొదలైంది. చివరి వరకు ఫ్లాప్ షోనే కొనసాగింది. వరుస ఓటములతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చికిత్స చేసే పనిని హైకమాండ్ మొదలు పెట్టింది. అందులో భాగంగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియాను తొలగించింది. మాణికం ఠాగూర్ ను కొత్తగా బాధ్యతలు అప్పగించింది. వెంటనే బరిలోకి దిగిన ఠాగూర్ ముందు నేతల్లో ఐక్యత తీసుకురావడం మీద ఫోకస్ పెట్టారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో నేతలందరినీ రంగంలోకి దించారు. గ్రామానికో ఇన్ఛార్జ్ ను నియమించారు. నేతలంతా పార్టీ అభ్యర్థి కోసం స్వతహాగా ఖర్చు పెట్టుకుని పనిచేసేలా బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ నాయకులంతా ఒక్క తాటి మీదకొచ్చారనే సంకేతాలను పంపే ప్రయత్నం చేశారు. అయితే ఫలితాన్ని మాత్రం కాంగ్రెస్ కు అనుకూలంగా రాబట్టలేకపోయారు. దుబ్బాకలో కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితమవడం పార్టీ శ్రేణులను డిసప్పాయింట్ చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. క్యాడర్ ను పూర్తిగా నిరుత్సాహపరిచింది. ఎన్నికలకు ముందే గ్రేటర్ లో పొలిటికల్ వెదర్ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగింది. ఫలితాల్లో కూడా అదే ట్రెండ్ కనిపించింది. 150 డివిజన్లలో కేవలం 2 స్థానాలను మాత్రమే కాంగ్రెస్ సాధించింది. మిగిలిన చోట్ల పూర్తిగా చేతులెత్తేసింది. పార్టీ పరువు దక్కించిన ఆ 2 డివిజన్లు కూడా రేవంత్ రెడ్డి పార్లమెంట్ పరిధిలోనివే. మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో ఛాలెంజింగ్ గా తీసుకుని రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. అయితే కాంగ్రెస్ ఓడినా బీజేపీ అనూహ్యంగా 48 డివిజన్లకు ఎగబాకటాన్ని హస్తం పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ లో గుబులు రేపుతోంది. ఎన్నికల్లో ఓటములే కాదు నేతల వలసలు కూడా కాంగ్రెస్ ను కుంగదీశాయి. మొన్నటి వరకు టీఆర్ఎస్ దెబ్బతీయగా ఇప్పుడు బీజేపీ భయపెడుతోంది. కాంగ్రెస్ నాయకులను పార్టీలో చేర్చుకుని ఎన్నికల ముంగిట హస్తం పార్టీ స్థైర్యాన్ని దెబ్బతీసే ఎత్తుగడను బీజేపీ అమలు చేస్తోంది. దీంతో హస్తం పార్టీ డీలా పడిపోతోంది. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు శేర్లింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ వంటి నాయకులు కాషాయం కండువా కప్పుకున్నారు. ఇలా వలసలు వరుస ఓటముల అవమాన భారంతో 2020కి గుడ్ బై చెప్పి కొత్త ఆశలతో 2021లోకి అడుగు పెట్టబోతోంది. అయితే ఉత్తమ్ రాజీనామాతో కొత్త అధ్యక్షుడి కోసం వేట మొదలైంది. ఏ క్షణమైనా పీసీసీ అధ్యక్షుణ్ణి ప్రకటించే అవకాశం ఉంది. కొత్త కెప్టెన్ తో న్యూ ఇయర్ లో కొత్త ఇన్నింగ్స్ ను మొదలు పెట్టడానికి కాంగ్రెస్ రెడీ అవుతోంది. మరి కొత్త సారథి సారథ్యంలో కొత్త సంవత్సరంలోనైనా హస్తం పార్టీకి హస్తవాసి కలిసొస్తుందో లేదో చూడాలి.
రివైండ్ 2020లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.
బల్ల గుద్ది మరీ చెప్తున్నాను, మీ లలిత జ్యువెలరీ ఇచ్చే తక్కువ ధర ఏ నగల షోరూంలు ఇవ్వలేవు. రేటు వ్యత్యాసం వందల్లో కాదండి, వేలల్లో ఉంటుంది. నేను చెప్తున్నానని కాదు, మీరే కంపేర్ చేయండి.
ఈ టైంలో పెయింటింగ్ సేఫేనా?
పూర్తిగా సేఫ్, అన్ని వారే చూసుకుంటున్నారు. టెంపరేచర్ చెక్, గ్లౌజ్, మాస్క్లు మాత్రమే కాక చేతులు వాడకుండా చిన్న ఏరియా కూడా కవర్ చేయడం నుంచి పని పూర్తయ్యాక అంతా క్లీన్ చేసేదాకా అన్ని వారే చూసుకుంటున్నారు.
సూపర్ గా ఉంది. కాలు మీద కాలేసి కూర్చుని పెయింటింగ్ చేంజ్ చేశారే.
ఓకే, ఒక కాల్ చేయండి, అన్ని వారే చూసుకుంటారు.
ఏషియన్ పెయింట్స్ సేఫ్ పెయింటింగ్ సర్వీస్, కాల్ 8050480504.
కరోనా ఏడాది బీజేపీకి కలిసొచ్చిందా? కొత్త అధ్యక్షుడి రాకతో కాషాయ పార్టీ దశ దిశ మారిందా? 2020లో బీజేపీకి కలిసొచ్చిన అంశాలేంటి? దుబ్బాక ఉప ఎన్నిక, జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల అనుభవాలేంటి? పాత బస్తీపై కమలనాథులకు పట్టు చిక్కినట్టేనా? 2020లో బీజేపీ పనితీరును ఓసారి గుర్తు చేసుకుందాం.
తెలంగాణలో బీజేపీకి ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. రాష్ట్రంలో మిగిలిన పార్టీలతో పోల్చుకుంటే బీజేపీ మోస్ట్ సక్సెస్ఫుల్ పార్టీగా నిలిచింది. ఏడాది ప్రారంభంలో 3వ స్థానంలో ఉన్న కాషాయ పార్టీ ఆ తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ ను పక్కకు నెట్టేసింది. అనూహ్య ఫలితాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. నిజానికి బీజేపీ నాయకులు సైతం ఊహించని విధంగా ఈ ఏడాది బీజేపీకి కలిసొచ్చింది. మార్చి 10వ తేదీ వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణ్ పనిచేశారు. లక్ష్మణ్ హయాంలోని జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికలను బీజేపీ ఎదుర్కొంది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటలేకపోయింది. కాకపోతే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు బ్యాంక్ ను పెంచుకుంది. అర్బన్ ఏరియాల్లో తమ పట్టును బీజేపీ నిలుపుకోగలిగింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన 20% ఓట్ షేర్ను మాత్రం నిలబెట్టుకోలేకపోయింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 4 ఎంపీ స్థానాలు గాలివాటమేనన్న కామెంట్స్ వినిపించాయి. దీంతో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా పదే పదే చెప్పుకున్న బీజేపీ కాస్త నెమ్మదించినట్టు కనిపించింది. మార్చి 11 కరీంనగర్ ఎంపీ సంజయ్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి బీజేపీ దూకుడు పెంచింది. అయితే కరోనా లాక్డౌన్తో చాలా కాలం వరకు పార్టీ కార్యక్రమాలను సంజయ్ నిర్వహించలేదు. కేవలం జూమ్ యాప్లో మీటింగ్స్కే పరిమితమయ్యారు. కానీ పార్టీని బలోపేతం చేయడానికి కరోనా కాలాన్ని ఉపయోగించుకున్నారు. మార్చి 15 బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్తో బీజేపీ కార్యాలయానికి సైతం తాళం వేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత బండి సంజయ్ గేరు మార్చే ప్రయత్నం చేశారు. పోతిరెడ్డిపాడు ఎత్తును పెంచటాన్ని నిరసిస్తూ పార్టీ కార్యాలయంలో ఒక్కరోజు దీక్ష చేశారు. బండి సంజయ్ చేసిన మొదటి కార్యక్రమం ఇదే. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మరోసారి పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఆగస్టు 6న దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. బీజేపీ గ్రాఫ్ కూడా వేగంగా పెరిగింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిస్తే చాలనుకున్న కాషాయ పార్టీ ఏకంగా విజయం సాధించింది. రాష్ట్ర రాజకీయాలనే మార్చేసింది. దేశమంతా దుబ్బాక గురించే చర్చ నడిచింది. బీజేపీ జాతీయ నాయకత్వానికి సైతం దుబ్బాక ఫలితం తెలంగాణపై నమ్మకాన్ని పెంచింది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఇచ్చిన జోష్తో జిహెచ్ఎంసీ ఎన్నికల బరిలోకి బీజేపీ దిగింది. అటు టిఆర్ఎస్, ఇటు ఎంఐఎం ను టార్గెట్ చేసింది. బీజేపీ వర్సెస్ ఎంఐఎం అన్నట్టుగా ప్రచారం చేసింది. అద్భుత ఫలితాలను సాధించింది. మరోవైపు పాత బస్తీపై పట్టు సాధించాలన్న బీజేపీ ప్రయత్నాలు కొంతవరకు ఫలించాయి. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం సెంట్రిక్ గా బండి సంజయ్ ఎన్నికల వ్యూహాన్ని అమలు చేశారు. వరద బాధితులకు సాయం నిలుపుదలపై భాగ్యలక్ష్మి గుడిలో బండి సంజయ్ ప్రమాణం చేశారు. ఆ తర్వాత అమిత్ షా కూడా భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యూపీ సీఎం యోగి ఎన్నడూ లేని విధంగా పాత బస్తీలో ప్రచారం నిర్వహించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లు గెలిచిన బీజేపీ పాత బస్తీపై కూడా కొంత పట్టు సాధించింది. గ్రేటర్ ఎన్నికల ప్రచారం సమయంలోనే బీజేపీలోకి చేరికలపై బండి సంజయ్ దృష్టి పెట్టడం హాట్ టాపిక్ అయింది. కాంగ్రెస్ నాయకుల ఇళ్లకు వెళ్లడంతో పాటు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యమకారులను బండి సంజయ్ స్వయంగా కలిశారు, బీజేపీలోకి ఆహ్వానించారు. కొందరు అధికార పార్టీ నాయకులతో కూడా ఫోన్లో టచ్ లోకి వెళ్లారన్న వార్తలొచ్చాయి. శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ గ్రేటర్ ఎన్నికలకు ముందు కాషాయ కండువా కప్పుకున్నారు. ఎన్నికల తర్వాత విజయశాంతి కూడా బీజేపీలో చేరారు. వీరిబాటలోని చాలా మంది నాయకులు ఉన్నారని బీజేపీ చెప్తోంది. అయితే పార్టీలో చేరికలు నిరంతర ప్రక్రియగా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే ఊపు కొనసాగించాలని బీజేపీ ఉత్సాహంగా కనిపిస్తోంది. మొత్తానికి 2020లో బీజేపీ తడాకా చూపించింది. ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకోగలిగింది. అటు దుబ్బాకతో పాటు ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించింది. టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. 2021లో మరింత దూకుడుగా వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
గ్రేటర్ను ఈ ఏడాది కరోనా కమ్మేసింది. ఆ తర్వాత వరదలు ముంచేశాయి. జిహెచ్ఎంసీకి సవాల్ విసిరాయి. ఇయర్ ఎండింగ్ లో ఎన్నికలు వేడి పుట్టించాయి. 2021లో కొత్త పాలక మండలి కొలువు తీరబోతోంది. 2020లో జిహెచ్ఎంసీ జర్నీని రివెండ్ చేసుకుందాం.
కరోనా వైరస్ ఈ ఏడాది అతలాకుతలం చేసింది. అన్ని రంగాలపైన ప్రభావం చూపింది. హైదరాబాద్ లోను కరోనా కల్లోలమే సృష్టించింది. ఎంతో మంది జీవనోపాధి కోల్పోయారు. ఇప్పటికీ ఆ ప్రభావం నుంచి కోలుకోలేకపోతున్నారు. అంతలోనే సెకండ్ వేవ్ మరింత భయపెడుతోంది. మార్చి నెలలో గ్రేటర్ పరిధిలోని మహేంద్రా హిల్స్ లో తొలి కరోనా కేసు నమోదైంది. దీంతో అందరూ అలర్ట్ అయ్యారు. మర్కజ్ లింక్లు, ఓల్డ్ సిటీలో వందల సంఖ్యలో పాజిటివ్లు కలవరపెట్టాయి. ఓ దశలో రోజుకు 3,000కు పైగా కేసులు గ్రేటర్ పరిధిలోనే నమోదయ్యాయి. దీంతో కరోనా అంటేనే హైదరాబాదులు హడిలిపోయారు. తెలంగాణలో ఎక్కువగా కరోనా ప్రభావం హైదరాబాద్ వాసులపైనే పడింది. అనేక రంగాలు అతలాకుతలమయ్యాయి. మరోవైపు కరోనా లాక్ లాక్డౌన్ సమయాన్ని జిహెచ్ఎంసీ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకుంది. రోడ్లపై జనసంచారం లేకపోవడంతో పెండింగ్లో ఉన్న ఫ్లైఓవర్ పనులు, రోడ్ల మరమ్మత్తు పనుల్లో స్పీడ్ పెంచారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కార్మికులు 2 షిఫ్టుల్లో అభివృద్ధి పనులను పరిగెత్తించారు. కొత్తగా పార్కులను తీర్చిదిద్దారు. వివిధ థీమ్లు, ఫుట్పాత్లను డెవలప్ చేశారు. జంక్షన్లను సుందరీకరించారు. గత ఎన్నికల హామీల్లో ప్రధానమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగా 5,000 ఇళ్లను దశల వారీగా అందుబాటులోకి తెచ్చారు. అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై హైదరాబాదీల నుంచి విమర్శలు వచ్చాయి. నిర్మాణం పూర్తయిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు కేటాయించలేదని ఆందోళనలు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పలు చోట్ల నిరసనలు తెలిపారు. ట్రాఫిక్ కు చెక్ పెట్టేలా 300 కోట్లతో లింక్ రోడ్లను జిహెచ్ఎంసీ నిర్మించింది. ఆసియాలోనే 2 అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్ గా నిర్మించిన దుర్గం చెరువు వంతెనే ఈ ఏడాది హైదరాబాద్ సిగలో చేరింది. లాక్డౌన్ సమయంలోనే 500 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. గడిచిన 4.5 ఏళ్లలో చేయని పనులన్నీ లాక్డౌన్ సమయంలో ఫినిష్ చేశారు. అయితే ఆ తర్వాత వచ్చిన వర్షాలు హైదరాబాద్ ను దెబ్బతీశాయి. గత 100 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా భాగ్యనగరాన్ని వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు 60 మందికి పైగా మృత్యువాత పడ్డారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది.
ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, అవసరాలు తీరిపోయాయి కాబట్టి ఇప్పుడు అన్ని రూల్స్ వస్తాయి, అన్ని అడ్డంకులు వస్తాయి. అందుకని ఈ ప్రతిదీ రాజకీయం చేసుకోవటానికి చేతులారా మంచి రాష్ట్రాన్ని ప్రజలించినటువంటి విశ్వాసాన్ని వమ్ము చేతులారా చేసుకుంటున్నాననే భావం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, అధికార పార్టీ మీద నాకున్నది.
వరదలతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. ఓల్డ్ సిటీలోని చాంద్రాయణగుట్ట, రాజేంద్ర నగర్, మలక్పేట్తో పాటు మూసీ పరివాహక ప్రాంతాలు అల్లాడిపోయాయి. చెరువులను ఆనుకొని ఉన్న అనేక కాలనీలు ఇప్పటికీ వరదలో ఉన్నాయి. జిహెచ్ఎంసీ అందించిన వరద సాయం కొందరికే అందింది. ఇదే సమయంలో గ్రేటర్ ఎన్నికలు జరిగాయి. 100 సీట్లు గెలవడం ఖాయమనుకున్న టిఆర్ఎస్ ఆశలు ఆవిరాకే. కారు పార్టీని వరదలే దెబ్బతీశాయని ఇప్పటికీ చర్చ సాగుతోంది. ఆరులో ఎన్నికైన జిహెచ్ఎంసీ పాలక మండలి గడువు వచ్చే ఫిబ్రవరి 10 ముగియనుంది. అయితే ప్రస్తుత పాలక మండలి చివరి సమావేశం డిసెంబర్ 17 జరిగింది. గడువులోగా కొత్త పాలక మండలి ఎన్నిక అవ్వకపోతే ప్రత్యేకాధికారి హోదాలో కమిషనర్ బడ్జెట్ ముసాయిదాను ఆమోదించి ప్రభుత్వానికి పంపుతారు. మరోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎవరవుతారనేది ఆసక్తి రేపుతోంది. ఇక గ్రేటర్ ఎన్నికలు ముగిశాక హైదరాబాద్ లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మొత్తానికి ఈ ఏడాది కరోనా, వరదలు హైదరాబాద్ ను వణికించాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాజకీయ వేడిని పుట్టించాయి.
ఇది రివైండ్ 2020 స్పెషల్ బులెటిన్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబి.